the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. ఇప్పుడు అందరూ కూడాను అయితే COVID-19 గురించి, లేకపోతే ఇండియా చైనా ఫ్రిక్షన్ గురించి, వీటి గురించే మాట్లాడుతున్నారు కదా. దీనికన్నా పెద్ద ఫ్రిక్షన్ ఒకటి ఉంది అంటే, అఫ్కోర్స్ ప్రపంచం అన్నాక ఎన్నెన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి, అన్నింటిలో చాలా చాలా ఫ్రిక్షన్స్ ఉంటూ ఉంటాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదు. కానీ ఇజ్రాయెల్ది కూడా ఒక ఫ్రిక్షన్ ఉంది కదా, అది ఇప్పుడు ఈ మధ్య ఇంకా కొంచెం ఎక్కువగా వినపడుతుంది. అసలు ఈ గొడవ ఎందుకు వచ్చింది అంటే, వెస్ట్ బ్యాంక్ గురించి. ఇదేం బ్యాంకు, యాక్సిస్ బ్యాంక్ తెలుసు, ఐసిఐసిఐ బ్యాంక్ తెలుసు కానీ అంటారా, వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఇజ్రాయెల్లో కలుపుకునే దిశగా కొంచెం వేగంగానే పావులు కదుపుతున్నారు ఈ మధ్య. దీనికి సంబంధించి అసలు డిప్లొమాటిక్ రిలేషన్స్ అవి ఇవి అని మాట్లాడి కొంచెం స్ట్రాటజిక్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్తో రావాలని యుఎస్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో, అసలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన అన్నిటినీ పక్కన పెట్టి మరీ మాకు మాత్రం వెస్ట్ బ్యాంక్లో ఉన్న కొన్ని ప్రాంతాలని మేము కైవసం చేసుకోవాల్సిందే అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మరి ఇంత ఇదిగా అడుగుతున్నందుకు మరి అసలు అక్కడ ఏమన్నా అంటే న్యాచురల్ రిసోర్సెస్ అంత భయంకరంగా ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు వెస్ట్ బ్యాంక్ చరిత్ర ఏంటి, అండ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఇవి ఎటు దారి తీస్తాయి, డిప్లొమాటిక్ రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీని గురించి ప్రథమంగా వస్తుందిట. సో మరి అసలు అది ఏంటి అనేది ఒకసారి ఒక చిన్న విషయం అంటే దాంట్లో ఒక చిన్న చిక్కుముడి ఉంది, దాన్ని అర్థం చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. వెస్ట్ బ్యాంక్ అనేది ఒక మౌంటైన్ రేంజ్, కొండ ప్రాంతం, సరిగ్గా ఇజ్రాయెల్కి జోర్డాన్ నదికి మధ్యలో ఉంటుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య తీవ్రమైన విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రైమ్ కన్సర్న్ మాత్రం ఇదే. దీనివల్లే ఈ ఇద్దరికి కూడాను గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇది 1967లో పశ్చిమాసియా యుద్ధంలో వెస్ట్ బ్యాంక్ను ఆక్రమించుకుంది ఇజ్రాయెల్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది వరకు ఇది జోర్డాన్లో భాగంగా ఉండేది. దానికన్నా ముందు బ్రిటిషర్స్, ఇంకా దానికన్నా ముందు ఆటమన్ డైనాసిటీలో ఉండేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అంటే అది ఒక కిడ్నీ షేప్లో ఉంటుంది సుమారుగా చెప్పాలంటే, మరీ అంత యాప్ట్గా కాకపోయినా. కొన్ని సెంచరీస్ నుంచి పాలస్తీనా అరబ్స్ ఆవాసంగా ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుత జనాభా సంఖ్య ఒక 30 లక్షల వరకు ఉంటుంది. అందులో 86% పాలస్తీనీయులు కాగా మిగతా 14% మటుకు ఇజ్రాయెల్ పౌరులు. మరి వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1970s నుంచి పెరుగుతూ ఉన్నారు. గత 20 ఏళ్లలో చూసుకుంటే అక్కడ ఇజ్రాయెల్ పాపులేషన్ ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఏర్పడేటటువంటి పాలస్తీనా దేశానికి మెయిన్ ఇదే ఒక హార్ట్ అని భావిస్తారు. 1967 వార్ తర్వాత ఇజ్రాయెల్ సిటిజన్స్ అంటే సెట్లర్స్ వెస్ట్ బ్యాంక్కి రావడం మొదలుపెట్టారు. మెల్లిమెల్లిగా అలాగ చేరుకుంటూ ఒకనాటి అరబ్ నేల మీద ఈ యూద్ కుటుంబాలన్నీ కూడా నివాసాలను ఏర్పరచుకున్నాయి. దీన్ని వాళ్ళ పూర్వీకుల భూముల్లోకి తిరిగి అడుగు పెడుతున్నట్టుగా కొంతమంది భావించి ఫస్ట్ ఏదో కొద్దిగా అలా వచ్చి 1980s తర్వాత కొంచెం భారీ సంఖ్యలో అక్కడికి వలస వచ్చేసి అక్కడే స్థిరపడటం మొదలుపెట్టారు. అలా చేస్తూ ఉండేసరికి తక్కువ కాలంలోనే వెస్ట్ బ్యాంక్ అంతటా కూడాను ఈ యూదుల నివాసాలు బాగా వెలిసినాయి. అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంత భాగం వాళ్ళ ఆధీనంలో ఉండాలి అని ఇజ్రాయెల్ చెప్తోంది. వాళ్ళ పూర్వీకుల నేల మీద మళ్ళీ తిరిగి స్థిరపడడం కోసం అని చెప్పి వాళ్ళకి పూర్తి హక్కులు ఉన్నాయి అని ఆ దేశం వాదిస్తోంది. స్టిల్ అన్ని అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఈ సెటిల్మెంట్స్ ఏవైతే జరిగినాయో అవన్నీ కూడాను చట్టవిరుద్ధమైనవే అని తేలుస్తున్నారు. వాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం అనేది సరే ఓకే, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళకి ఆ వర్క్ పర్మిట్ ఉంటే అక్కడ వీసా ఉంటే అక్కడ ఉండొచ్చు. బట్ ఇలా అక్రమంగా వచ్చేసి చట్టవిరుద్ధంగా అక్కడ అన్నీ కూడాను సెటిల్ అయిపోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు అని ప్రపంచం మొత్తం అంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం కూడా అదే చెప్తోంది. 1967 నుంచి వెస్ట్ బ్యాంక్ ఈస్ట్ జెరూసలంలో ఉండేటటువంటి యూదుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇక ఇవాల్టి వెస్ట్ బ్యాంక్ మ్యాప్ని చూస్తే మొత్తం సెటిలర్స్తో నిండిపోయి కనిపిస్తుంది. టోటల్గా పాలస్తీనా సిటీస్ మధ్య కొన్ని వాటి చుట్టూ కొన్ని ముక్కలు ముక్కచక్కలుగా ఈ సెటిల్మెంట్లు అవి కనపడుతూ ఉంటాయి. పైగా ఈ సెటిలర్స్ సెక్యూరిటీ కోసం అని చెప్పి ఫెన్సింగ్, రోడ్స్, చెక్ పాయింట్స్ పెట్టారు. ఫ్యూచర్ పాలస్తీనా దేశం ఇదే అయితే ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అని క్లియర్గా అందరికీ అర్థమవుతుంది. అయితే ఇజ్రాయెల్ ఇప్పటి వరకు చెయ్యని పని ఏంటి అంటే ఆ సెటిల్మెంట్స్ని ఇజ్రాయెల్లో ఆఫీషియల్ ప్రొసీజర్గా చేస్తూ వెస్ట్ బ్యాంక్ని తనలో కలుపుకోలే. ఇప్పటికీ అది ఒక మామూలుగా ఆక్యుపైడ్ అంటారు కదా, అట్లా మిలిటరీ ఆక్యుపైడ్ ప్లేస్గానే ఉన్నది, అది సైనిక ఆక్రమణగానే దాన్ని పరిగణిస్తూ ఉంటారు. వెస్ట్ బ్యాంక్ని కలుపుకుంటే ఇజ్రాయెల్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో ఉన్నటువంటి యూద్ సెటిలర్స్ ఇక మీదట అఫీషియల్గానే ఇజ్రాయెల్ భూభాగంలో నివసించినట్టు అవుతుంది. పాస్ట్లో ఈ శాంతి పథకాలు ఉంటాయి కదా, వాటిల్లో పేర్కొన్నట్టుగా కొన్ని సెటిల్మెంట్స్కి కాకుండా ఈసారి అన్నిటికీ కూడాను రాజముద్ర వేసేసి అఫీషియల్ చేయాలి అని చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ కరెక్ట్గా ఇప్పుడే ఎందుకు స్టార్ట్ అయింది, సడన్గా ఇప్పుడే ఎందుకు ఇదంతా జరిగి ఇంత చేంజెస్ ఇంత డ్రాస్టిక్గా వచ్చినాయి అంటే దానికి కారణం ట్రంప్. గతంలో ఏ అమెరికన్ అధ్యక్షుడు లేనంతగా ఇజ్రాయెల్కి అత్యంత అనుకూలంగా ఉన్నారు ట్రంప్. వైట్ హౌస్లో మీ అంత గొప్ప స్నేహితుడిని ఇజ్రాయెల్ ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అని అది వరకు బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ను ఉద్దేశించి అన్నాడు కూడాను. అండ్ ఈ ఏడాది స్టార్టింగ్లోనే కొత్త శాంతి ఒప్పందాన్ని ప్రకటించాడు ట్రంప్. ఈ ప్లాను గత ప్రతిపాదనల కంటే కూడా చాలా ఎక్కువగా అంటే 3వ వంతు వెస్ట్ బ్యాంక్ని ఇజ్రాయెల్కి కట్టబెట్టడానికి రెడీ అయిపోయారు. ఇక అది పోను మిగిలిన భూభాగం భవిష్యత్తులో ఏర్పడేటటువంటి పాలస్తీనా దేశానికి దక్కుతుంది అని దాని ఒప్పందం యొక్క సారాంశం. అది కూడా ఇప్పుడు కాదు, 4 ఇయర్స్ తర్వాత. అది కూడా అలా ఊరికినా ఇచ్చేయట్లేదు, కొన్ని కఠినమైన షరతులకి లోబడి ఇస్తారట. మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఆ ఫ్రిక్షన్ ఖచ్చితంగా వస్తుందిగా. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకి ఇది ఆల్మోస్ట్ ఒక జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దొరికేటటువంటి అరుదైన అవకాశంగా చెప్పుకుంటూ ఉంటారు. వెస్ట్ బ్యాంక్ మీద ఇజ్రాయెల్ అధికారాన్ని సుస్థిరం చేసినటువంటి నాయకుడిగా చరిత్రలో నిలిచిపోవాలి అనేది నెతన్యాహు కల. పైగా సమయం కూడా ఎక్కువ లేదు, ఎందుకంటే రేపు పొద్దున యుఎస్ ఎలక్షన్స్ అయినాయి అనుకోండి, ట్రంప్ వస్తాడా రాడా అనేది తెలియదు, ఆ సపోర్ట్ ఆ తర్వాత ఉంటుందో లేదో తెలియదు. రేపు నవంబర్లో ఎలక్షన్స్ జరిగితే ట్రంప్ కనుక ఓడిపోతే వైట్ హౌస్ ఖాళీ చేయక తప్పదు. సో ఈ కలుపుకునే ప్రక్రియ మెర్జింగ్ అనేది ఇప్పుడు ముందుకు వెళుతుందా వెళ్ళదా అనేది ఇంకా అంటే వెస్ట్ బ్యాంక్ని ఎప్పుడు ఎలా కలుపుకోవాలనే దాని మీద నెతన్యాహు కూడా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అంటూ ఏం లేదు. ఆయన సపోర్టింగ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో అవి ఆయన ఇంకా ఒక అగ్రిమెంట్కి అయితే రాలా. దీనికి ఒక పర్ఫెక్ట్ స్కెచ్ చేసి ఒక మంచి ప్లానింగ్ వేసి రూపొందించి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఏదైనా చెయ్యాలి. వైట్ హౌస్ని కూడా సేమ్ ఇదే విషయము ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది, ఎందుకంటే వాళ్ళు పచ్చజెండా ఊపడానికి ముందే ఇజ్రాయెల్ నాయకులు ఏకాభిప్రాయానికి రావాలి అని అమెరికా కోరుకుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున అప్పుడు వాళ్ళ మీదకి రాదు, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకున్నారు, మేము జస్ట్ ఓన్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెప్పడానికి ఉంటుంది. ఇక ఫ్యూచర్ పాలస్తీనా ప్రతిపాదనని నెతన్యాహు తేలిగ్గా కొట్టిపారేస్తారా అన్న విషయం కూడా ఇంకా వైట్ హౌస్కి ఏం తెలియదు. ఎక్కువ మంది యూత్ సెటిలర్స్ పాలస్తీనా దేశాన్ని ఖచ్చితంగా కోరుకోరు కదా. సో దాని మీద ఏదైనా రివోల్ట్ రావచ్చు, హింస చెలరేగచ్చు, అండ్ ఇండిపెండెంట్ పాలస్తీన కోసం కలలు కంటున్నటువంటి పాలస్తీనియన్స్ దాన్ని ఒక ఎదురుదెబ్బలాగానో లేకపోతే ఒక ఎట్లా చూస్తారనేది ఇంకా తెలీదు. అండ్ దౌత్యపరంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు, ఎందుకంటే ట్రంప్ గవర్నమెంట్ తప్ప దాదాపు ప్రతి ఒక్కరూ వెస్ట్ బ్యాంక్ని ఇజ్రాయెల్ కలుపుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా అందరినీ కన్విన్స్ అన్నా చేయగలగాలి, లేదు ట్రంప్ వెళ్ళిపోయే లోపు సూపర్ పవరే కాబట్టి ఎలాగోలాగా దాన్ని ఆన్ ట్రాక్ తెచ్చేసుకొని ట్రంప్ మళ్ళీ దిగిపోయే లోపు దాన్ని సెటిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ప్రైమ్ టాస్క్ అది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరింత మాట్లాడుకుందాం.
కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి. బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి.
వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. వయసుతోటి దూర దూర సొగసులొస్తాయి, సొగసులతో ఓర ఓర చూపులొస్తాయి. చూపులతో లేని పోని గీరలొస్తాయి, ఆ గీరలన్నీ జారిపోవు రోజులొస్తాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి.
తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి, హృదయమంత పాకుతుంది హుషారైన హాయి. కలకాలం ఉండదు ఈ పడుచుబడాయి, తొలినాడే చల్లబడి పోవునమ్మాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలే బడాయి. పోయి కలవరించకు, కోర చూపు కోర చూపు ఒకటనుకోకు. కళ్ళు చూసి మోసపోయి కలవరించకు, కోర చూపు కోర చూపు ఒకటనుకోకు. ఇస్తే నో హృదయమెంతో మెత్తనైనది, ఎదురు తిరిగితే అదే కత్తి వంటిది.
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి, నీ కళ్ళల్లో ఉన్నది బలిబడాయి.
బుల్లికారున్న షోకిల అబ్బాయి, నీ పోజుల్లో ఉన్నది బలిబడాయి.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రం వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా. అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెకీ టాక్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో అన్నట్టు ఎట్లాగూ మనమేమో అక్కడ ఫ్రిక్షన్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే మరి ఇప్పుడు ఇండియా చైనా మధ్య ఫ్రిక్షన్ గురించి మొన్న ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. బట్ ఇప్పుడే కొంచెం మనకి తగ్గింది, సరిహద్దుల్లో కొద్దిగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టినాయి. అంటే టెంపరీగా ఉపసంహరించుకున్నట్టు ఈ ఒక రకమైన స్ట్రాటజిక్ వే ఆఫ్ స్టేటింగ్ ఇట్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది యాక్చువల్గా చెప్పాలంటే అది జరిగింది. గాల్వన్, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో బలగాలని 2 వైపులా వెనక్కి తీసుకుంటున్నాం. అయితే నార్త్ వైపు ఉండే డెప్సాంగ్, తర్వాత సౌత్ వైపు ఉండే ప్యాంగాంగ్, అక్కడ మటుకు పరిస్థితుల గురించి ఇంకా ఏమీ కరెక్ట్గా చెప్పలేము అని అన్నారు. బట్ దెన్ ఎప్పుడైనా సరే ఇన్నాళ్ళు ఏదో ఒక స్ట్రాటజిక్ టాక్స్ అని అవి ఇవి అని చెప్పారు, కానీ అజిత్ దోవల్ వెళ్తేనే కానీ పని పూర్తవ్వలేదని మాత్రం మనకు అర్థమవుతుంది. టెంట్స్, తర్వాత టెంపరీ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రస్తుతానికి 2 వైపులా కూడాను తీసేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వెపన్స్ని అక్కడే అట్టుపెట్టి వెనక్కి వెళ్ళారు. సో చైనా సంగతి తెలిసిందే కదా, మళ్ళీ ఎప్పుడు అర్రే మేము ఇది మర్చిపోయాం, ఇక్కడ ఇందాక ఒకటి పెట్టామని చెప్పి వెనక్కి మళ్ళీ వస్తుంది అనేది తెలియదు. బట్ దెన్ మన వాళ్ళు కరెక్ట్గానే దాని మీద ఫోకస్ పెట్టి చుట్టూరా చూస్తున్నారు ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది. ప్రస్తుతానికైతే బలగాలను ఉపసంహరించుకున్నారు. అంటే పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నామనో లేకపోతే ఒక సొల్యూషన్ వచ్చిందనో కాకపోయినా, శాటిలైట్ పిక్చర్స్ని పరిశీలించడం, తర్వాత ఈ ఏరియల్ వ్యూలో చూస్తూ ఉండడం, క్షేత్రస్థాయిలో మిలిటరీ వాళ్ళు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని టోటల్గా కంట్రోల్లో ఉన్నది లేనిది అనేది ఎప్పుడు నిరంతరం మానిటర్ చేస్తూనే ఉంటారని చెప్పారు. చైనా మిలిటరీ ఏ చోట్ల ఎంతెంత దూరం వెనక్కి వెళ్ళినాయి అనేది ఆల్రెడీ మీడియాలో వచ్చినా కూడా, అవి కాకుండా వీళ్ళు కూడాను ఒకసారి ఏరియల్ వ్యూలో మానిటర్ చేస్తే తప్ప చెప్పలేము అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. అంటే ఇంత దూరం అంటే ఏం లేదు. ఇప్పుడు చుషూల్ ఉంది, అక్కడ జూన్లో జరిగినటువంటి 30 కోర్ కమాండర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలనే అమలు చేస్తారు అని చెప్పారు. అయితే దాని మీద మళ్ళీ తర్వాత ఇంకొంచెం మీటింగ్స్ అవి పెట్టి, లేదు ఇంత దూరం కాదు, ఇంకొంచెం వెనక్కి వెళ్ళాలి, మీ అసలు మీ బార్డరే ఇది కాదు అని ఏదైతే వాళ్ళు చెప్పారో, COVID-19 ప్రోటోకాల్స్ మధ్య మీడియా సమావేశం జరిగింది కదా నిన్న, దాంట్లో ఎల్ఏసి వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడానికి 2 వైపులా వాళ్ళు కన్సెంట్ని వ్యక్తం చేశారు. అయితే చైనా ఇక్కడ ఒక జోక్ వేసింది ఏంటంటే, మన ఇద్దరం కలిసి శాంతి కోసం పోరాడదామని. శాంతి కోసం అయితే పోరాడక్కర్లేదు, పాయింట్ నెంబర్ 1. అది కూడా పోయిపోయి చైనాతో అంటే ఇంక అసలు చెప్పక్కర్లేదు. అయితే ఫ్రంట్ లైన్ సరిహద్దు బలగాలని బ్యాచ్ల వారీగా వెనక్కి తీసుకోవడానికి అటు చైనా ఇటు ఇండియా రెండు కూడా అంగీకరించినాయి. అసలు అంటూ ఫస్ట్ చైనా కనుక వెళ్ళిపోతే అసలు ఇండియా అసలు అక్కడ అట్టు పెట్టాల్సిన అవసరమే లేదు ఫర్ దట్ మ్యాటర్. అయితే సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉద్రిక్తతను తగ్గించడం కోసం అని చెప్పి కొన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవడానికి రెండు దేశాలు తీర్మానించినాయని చెప్పారు. మనం ఎప్పుడూ ఒకటే రకంగా ఉన్నాం, అక్కడి నుంచే రావాలి రెస్పాన్స్. మరి మన అజిత్ దోవల్ ఏం చేశారో ఏమో కానీ మొత్తానికి వాళ్ళ చేత ఒప్పించారు. ఇక సైనిక కమాండర్ స్థాయిలో జరిగినటువంటి చర్చల్లో ప్రస్తుతం ఈ ఏదైతే కొంచెం ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వాటిని తగ్గించడంతో పాటు ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా కూడా చూడాలి అని రెండు దేశాలు తీర్మానించినట. ఇంకోవైపు ఇండియా చైనా సరిహద్దులో ఉన్నటువంటి వెస్టర్న్ సెక్టర్లో చోటు చేసుకుంటున్న ఈ కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అజిత్ దోవల్ చైనా విదేశాంగ మంత్రి స్టేట్ కౌన్సిలర్ జూలై నిన్న 6th మాట్లాడుకున్నారు కదా. దాని ప్రకారం మొత్తం అంటే టోటల్గా ఉపసంహరించుకోవడానికి అంగీకరించాలి అని ఈయన అడిగారు. సరే టెంపరీగా మేము తీసేస్తున్నామని వాళ్ళు చెప్పారు. బార్డర్లో సంపూర్ణ శాంతి స్థాపన జరగాలి అని రెండు దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఆన్ ఇండియా చైనా బార్డర్ అఫైర్స్ WMCC అంటారు దాన్ని షార్ట్ ఫామ్లో. దాంతోపాటు ఇంకా బోలెడన్ని స్థాయిలో దౌత్య సైన్యాధికార చర్చలు అవి అన్నీ జరిగినాయి. పూర్తి స్థాయిలో శాంతి కోసం అని చెప్పి మనం ఫైట్ చేస్తున్నాము, మరి అది ఏమవుతుందనే తెలియదు. బట్ గాల్వన్లో ఆ మధ్య జరిగిన తర్వాత రెండు దేశాలు ఒకదానితో ఇంకోదానికి కలగజేసుకుంటే గనక డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది, అదే గనక అవకాశాలను పంచుకుంటే మంచిది అని ఆయన అన్నట్టు మన చైనా విదేశాంగ మంత్రి. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే మనము డెవలప్మెంట్ గురించి అసలు ఈ మన ఆర్థిక ఏదైతే పరిపుష్టి అంటారు కదా దానికోసమని మనం చైనాకి అసలు మామూలుగా ఇవ్వాలి సపోర్టు. వాళ్ళే అనవసరంగా ఫస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు నిజానికి మన దగ్గర షిప్ పోర్ట్స్లో వాటిల్లో కూడాను ఈ మందులకు సంబంధించిన రా మెటీరియల్ కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ ఇలాంటివి బోర్డన్ని ఇంకా అట్లా సెక్యూరిటీ చెక్లో ఆగిపోయినాయి. మనము ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు మనమనే కాదు చాలా దేశాలు బిజినెస్ ఇస్తున్నాయి. ఇదేంటంటే సూపర్ పవర్ అవ్వడానికి కొంచెం అత్యాస చూపిస్తారు కదా అట్లాంటి దాంట్లో. పైగా ఇంకొకటి ఏంటంటే ఇంకో చోట ఎక్కడో నేను మీడియాలో విన్నది ఏంటంటే ఈ కరోనా వైరస్కి సంబంధించిన బ్లేమ్ ఏదైతే ఉందో దాన్ని కరోనా వైరస్ కన్నా కూడా చైనా వైరస్ అనే ఎక్కువగా అది గుర్తింపు పొందింది కాబట్టి ఈ అపప్రదం తొలగించుకోవడానికి చిన్న గీత ముందు పెద్ద గీతలాగా ఒకటి పెట్టి ఆ మొత్తానికి ఆ టాపిక్ని డైవర్ట్ చేసి ఓకే అందరూ కరోనాతో బాధపడుతున్నారు ఇదేం చైనా వైరస్ కాదు అని డైవర్ట్ చేయడం కోసం అని చెప్పి చేస్తున్న ప్రయత్నం అని కూడా చెప్పారు. మరి ఏది కరెక్ట్ అనేది తెలియదు కానీ మొత్తానికి పరిస్థితి మాత్రం పాతాళ భైరవ అయిపోయింది. అసలే ఒక పక్క ఎన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలో అర్థం కావట్లేదు అసలు మనకి. అలాంటిది ఇప్పుడు ఇంకోటి కూడా స్టార్ట్ అయింది కాబట్టి అసలు ఇది ఇక్కడితో సమస్య పోయి హ్యాపీగా మళ్ళీ మనకి ఎవరికి వాళ్ళు వాళ్ళ బార్డర్లో వాళ్ళ లిమిట్ లైన్లో వాళ్ళు ఉంటూ ఇంకొకళ్ళని అసలు వాళ్ళ జోక్యం చేసుకోకుండా ఇంకొకళ్ళ విషయాల్లో నైబర్స్ నైబర్స్ లాగా ఉంటే పీపిన్ అవ్వకుండా ఉంటే అది బెస్ట్. మరి అలా ఉంటుందా ఉండదా చైనా అనేది ఎందుకంటే వక్రబుద్ధి కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందనేది తెలియదు. బట్ ఒకటైతే మనం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే అజిత్ దోవల్ గారు పర్ఫెక్ట్గా ఏదో కరెక్ట్గా చెప్పాల్సిందే చెప్పారు. అలాంటి వాళ్ళు నిజంగా మనకు చాలా అవసరం. ఏదో మాటలు వాళ్ళు కాకుండా చేతల్లో వాళ్ళ తెలివితేటలను చూపించి అవతల వాళ్ళని కన్విన్స్ చేయగలిగేటటువంటి ఒక టాలెంట్ ఉండడం అనేది వాళ్ళ చాలా అవసరం. ఇలాంటి వ్యక్తులు కనీసం ఇంకొక 10-20 ఉంటే అసలు మనం ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు. అదండి ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుంటాను, ఆ తర్వాత మరో విషయం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం.
Ah అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్ట్ వెన్నెల చిత్రం భడార విచిత్రం కార్యక్రమానికి. చైనా గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, యాక్చువల్గా చైనాకి ఫ్రిక్షన్ మనతోటే కాదు అందరితోటి ఉందన్న విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. హాంకాంగ్ విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంచెం ఫ్రిక్షన్ చాలా ఎక్కువగానే ఉంది. హాంకాంగ్లో కొత్త సెక్యూరిటీ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన చైనా ఆ విషయంలో ఏ కంట్రీని జోక్యం చేసుకోకూడదని ఆల్రెడీ హెచ్చరించిన తర్వాత కూడా బ్రిటన్ మధ్యలో జోక్యం చేసుకుంది. దాంతో చైనా వార్నింగ్ ఇచ్చింది. ఇక రెండో వైపు చూస్తే హాంకాంగ్లో ఈ డెమోక్రటిక్ అనుకూల ఉద్యమకారులు వాళ్ళకి ఇంటర్నేషనల్ సపోర్ట్ కావాలి అని అడుగుతున్నారు. హాంకాంగ్ సిటిజన్స్ 30 lakhs వరకు ఉంటారు, వాళ్ళకి బ్రిటన్ పౌరసత్వం అందిస్తాము, బ్రిటన్ సిటిజన్షిప్ ఇస్తాము అని యూకే చేసినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇది తీవ్రంగా జోక్యం చేసుకోవడం అని చైనా రాయబార్ అంటారు. చైనా వివాదాస్పదమైన చట్టం ఒకటి హాంకాంగ్లో అమల్లోకి తీసుకొచ్చింది. దాని మీదే బ్రిటన్ ఈ మేము మీకు సిటిజన్షిప్ ఇస్తాము, మా దగ్గరకు వచ్చేయండి, అక్కడ మీరు ఉండక్కర్లేదు అని ఒక ఆఫర్ ఇచ్చింది. ఇదేంటంటే పార్షియల్, దాన్ని ఏమంటారు, సెల్ఫ్ డిపెండెంట్ అంటారు కదా, స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా హాంకాంగ్కి గల స్వతంత్రాలని చైనా హరించేస్తోంది, ఏది ఇలాంటి ఒక విధమైనటువంటి కొత్త చట్టాన్ని తీసుకురావడం వల్ల అని ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు భయపడుతున్నారు. ఎస్పెషల్లీ హాంకాంగ్లో ఏంటంటే పాపం వాళ్ళకి ఎప్పుడూ ఫ్రీడమ్ లేదు కరెక్ట్గా చెప్పాలంటే, అండ్ ఆ విషయంలో వాళ్ళకి ఇంకొంచెం సపోర్ట్ ఎక్కువ కావాల్సి వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. అందుకని చైనాకి లొంగిపోవద్దు అని చెప్పి హాంకాంగ్ వాసులతో పాటు ప్రపంచ దేశాలకు కూడాను ప్రజాస్వామ్య ఉద్యమకారుడు జాషువా అంతకుముందు ఆల్రెడీ ఒకసారి పిలుపునిచ్చాడు. అయితే అది ఎవరి పెద్ద అప్పుడు పట్టించుకోలేదు. హాంకాంగ్ సిటిజన్స్కి మేము పౌరసత్వం కల్పిస్తాము అన్న ప్రతిపాదనను ఎప్పుడైతే బ్రిటన్ చెప్పిందో అప్పుడు ఈ చైనా రాయబార్ అన్నది ఏంటంటే మీరు ఇంకొకసారి దాన్ని రివ్యూ చేసుకోండి, మీరు అన్న స్టేట్మెంట్ని, దిస్ ఇస్ నాట్ రైట్ అని. హాంకాంగ్ వ్యవహారాల మీద బ్రిటన్ గవర్నమెంట్ కొంచెం ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ చేస్తూనే ఉన్నది, సో ఇట్ హ్యాస్ టు టేక్ బ్యాక్ అని చెప్పి అన్నారు. అండ్ ఆ స్టేట్మెంట్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత దాని మీద ఖచ్చితంగా ఎలా స్పందించాలన్న విషయం మీద చైనా ఒక అభిప్రాయంకి వస్తుంది అని అన్నారు. హాంకాంగ్ ప్రాంతాన్ని చైనాకి తిరిగి అప్పగించే విషయంలో ఆ టైంలో, అంటే ఇది ఎప్పుడు 1997, అప్పట్లో ఆ ప్రాంతానికి 50 ఏళ్ల పాటు ఒక నిర్దిష్ట స్వతంత్రం అందించాలాగా వాళ్ళు చేసుకున్నారు ఒక ఒప్పందాన్ని. సో దాన్ని కాపాడాలి అని చైనాకి బ్రిటన్ చెప్పింది. హాంకాంగ్లో కొత్త చట్టం విధించడం వల్ల చాలా కష్టమైపోతుంది అక్కడ లైఫ్ స్టైల్ అనేది. ఎస్పెషల్లీ ఈ చట్టం పెట్టిన తర్వాత అటు యుఎస్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా ఇంకా చాలా దేశాల్లో దీని మీద ఒక నెగటివ్ ఇది వచ్చింది, మీరు ఇలా చేయడానికి వీల్లేదు అని. అయితే ఇది ఎప్పుడూ లాస్ట్ వీక్లో హాంకాంగ్ భూభాగంలో వేర్పాటు, విద్రోహం, ఉగ్రవాదాలని లక్ష్యంగా చేసుకున్నది. ఆ నేరాలకు గాను మ్యాక్సిమం జీవిత ఖైదు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఇట్లా ఫైట్ చేస్తారో వాళ్ళందరినీ ఈ చట్టం కింద లోపలేసేస్తారు. అసలు ఈ చట్టం వాస్తవానికి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కాలరాస్తుంది అని ఈ డెమోక్రటిక్ సపోర్టర్ వాంగ్ లాంటి వ్యతిరేకులు అంటున్నారు. అలాంటిది ఏం లేదు అని చైనానేమో దాన్ని రిజెక్ట్ చేస్తుంది. జాషువా వాంగ్తో పాటు ఇంకో ఇద్దరిని కూడా మొన్న సోమవారం రోజు కోర్టులో నిన్న ప్రవేశపెట్టారు. వాళ్ళ మీద ఈ వీళ్ళు అంటే ఇల్లీగల్గా మీటింగ్స్ పెడుతున్నారు, తర్వాత అంటే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారని అభియోగాలు పెట్టారు. ఇప్పటికే భయంకరమైన ప్రభావం చూపిస్తుంది అది. ఇక హాంకాంగ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ లైబ్రరీస్ నుంచి ఈ డెమోక్రటిక్ వాల్యూస్ మీద ఉన్నటువంటి బుక్స్ని మొన్న లైబ్రరీలో నుంచి తీసేశారు. అంటే ఇట్స్ అ వే ఆఫ్ డిక్టేటర్షిప్ అనే చెప్పొచ్చు. అయితే ఫైట్ని మాత్రం ఆ జాషువా వాంగ్ ఖచ్చితంగా కొనసాగించాలనే ఫిక్స్ అయ్యారు. అఫ్ కోర్స్ అది వాళ్ళకి తెలుసు చాలా కష్టతరమైనటువంటిది అని ఆ ఫైట్ ఏదైతే ఉందో అది. బట్ ఇంటర్నేషనల్ సొసైటీలో మా సపోర్టర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటున్నామని అంటాడు ఆయన. ఈ వీకెండ్లో జరగనున్నటువంటి ప్రైమరీ ఎలక్షన్స్లో హాంకాంగ్ ప్రజలు ఓటు వేయాలని అప్పటికే విజ్ఞప్తి చేశారు. హాంకాంగ్లో ఉన్నటువంటి హాంకాంగ్లో యాజ్ వెల్ యాజ్ ఇంకా ఇంటర్నేషనల్ ఎరీనాలో ఉన్నటువంటి ఎక్కువ మంది సపోర్టర్స్ చైనాకి లొంగిపోవడం కొంతమంది భయపడో లేకపోతే న్యూక్లియర్ ఇవన్నీ ఉన్నాయని అన్నారు కాబట్టి దానికో ఏమో తెలియదు కానీ కొంతమంది అలా లొంగిపోయారంటే అలా లొంగిపోక్కర్లేదు, మేము ప్రపంచానికి తెలిసేలాగా మా వాయిస్ని వినిపిస్తున్నాం, మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేస్తే చాలు అని అంటున్నారు. సో అసలు మరి ఏంటి, అసలు ఆ చట్టం ఏంటి, ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, అసలు అందులో అంత హామ్నెస్ ఏముంది అని అంటే కనుక చైనా హాంకాంగ్లో అమలు చేసినటువంటి కొత్త చట్టం హాంకాంగ్ మీద గతంలో చైనాకు లేనటువంటి వైడ్ యాంగిల్లో అధికారాలు, తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేటటువంటి ఒక ఇష్టరాజ్యంగా పరిపాలించేటటువంటి ఒక హక్కుల్ని చైనాకి ఇస్తాయి. ఆ చట్టం ప్రకారం ఏంటంటే చైనా సెంట్రల్ గవర్నమెంట్ మీద, హాంకాంగ్ ప్రాంతీయ ప్రభుత్వం మీద ద్వేషాన్ని ప్రేరేపించడం నేరం అవుతుంది. ఎందుకంటే హాంకాంగ్లో ఎవరు ఏర్పాటైనా, అంటే ఎవరు గవర్నమెంట్ని ఫామ్ చేసినా కూడా అది చైనా సపోర్ట్గానే ఉంటుంది. సో అటు చైనాలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని ఏమన్నా అన్నా, హాంకాంగ్లో వచ్చినటువంటి వీళ్ళ సపోర్టర్స్, చైనా సపోర్టర్స్ని ఎవరన్నా ఏమన్నా అన్నా అది చట్ట ప్రకారం నేరం అవుతుంది. ఇక వేర్పాటు చర్య, సెంట్రల్ గవర్నమెంట్ పట్ల విద్రోహం, ఉగ్రవాదం, విదేశీ ఆర్ బయట శక్తులతో కుమ్ముక్కు అవ్వడం, ఇలాంటి పనులన్నీ కూడా నేరాలే అవుతాయి. అయితే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ మీద రహస్య విచారణలకి, అంటే సీక్రెట్ ఎన్క్వైరీస్, అలాగే అనుమానితుల ఫోన్ కాల్స్ని ట్యాప్ చేయడానికి, వాళ్ళని చైనా ప్రధాన భూభాగంలో విచారించడానికి ఆ చట్టం వీలు కల్పిస్తుంది. ఇక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన కేసుల్ని సాల్వ్ చేయడానికి హాంకాంగ్లో ఒక కొత్త ఆఫీస్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆఫీసు హాంకాంగ్ స్కూల్స్లో జాతీయ భద్రతకి సంబంధించినటువంటి స్టడీస్, తర్వాత మిగతా అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని సర్వే చేస్తుంది. ఇక నిరసనల్లో కూడా ఆస్తులను ధ్వంసం చేయడం లాంటి వాటిని వాళ్ళు ఉగ్రవాదంగా పరిగణిస్తారు. ఇంటర్నెట్ ప్రొవైడర్స్, యూజర్స్ వివరాలని పోలీసులు అడిగినప్పుడు ఖచ్చితంగా అందించాల్సి వస్తుంది. ఈ చట్టాలను అమలు చేయడం కోసం హాంకాంగ్ సిటీ సొంతంగా జాతీయ భద్రతా కమిషన్ని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దానికి చైనా నుంచి, చైనీస్ గవర్నమెంట్ నుంచి ఒక అతను సలహాదారుడుగా ఉంటాడు. అంటే ఆలోచించండి ఎంతలాగా హాంకాంగ్ మీద ఉక్కు పాదం పెట్టిందో. ఇక జాతీయ భద్రత కేసుల్ని విచారించే న్యాయమూర్తుల్ని నియమించేటటువంటి అధికారం హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్కు ఉంటుంది. ఆ చర్య కారణంగా న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్సీ మీద కొంచెం భయాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ చట్టానికి ఎలాంటి భాషను చెప్పాలి అనే అంశం మీద చైనాకే అధికారం ఉంటుంది. ఇంకెవ్వరు కూడా కనీసం ఓకే దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ నాట్ అనేది చెప్పడానికి కూడా ఉండదు. ఈ చట్టంలో ఎవరైనా సరే, ఏవైనా సరే అంశాలకు సంబంధించి హాంకాంగ్లో ఏవైనా చట్టాలకి మధ్య ఏదైనా తేడాలు కనపడితే గనక, ఒకవేళ అంటే హాంకాంగ్ రూల్స్కి చైనా రూల్స్కి గనక తేడా ఉంటే చైనా చట్టాలకే ప్రాధాన్యతని ఇస్తారు, తప్ప హాంకాంగ్లో ఇన్నాళ్ళు ఉన్నటువంటి రూల్స్కి కాలం చెల్లిపోయింది. అంటే ఇండైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మోర్ ఆర్ లెస్ హాంకాంగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా, పేరుకి మీకు స్వయం ప్రతిపత్తి ఇస్తున్నాము, మీరు హ్యాపీగా మీకు నచ్చినట్టు ఉండొచ్చు అని చెప్తూనే గవర్నమెంటు వాళ్ళ సపోర్ట్ గవర్నమెంటే, రూల్సు వాళ్ళ చైనా రూల్సే, అండ్ దాన్ని అతిక్రమిస్తే భయంకరమైన యావజ్జీవ శిక్ష అని చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా దాంట్లో ఫ్రీడమ్ ఉన్నట్టు, ఏ విధంగా హాంకాంగ్ ఒక ఇండిపెండెంట్ కంట్రీ అయినట్టు, ఇట్స్ జస్ట్ ఎ స్టేట్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా, అది క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లాంటి డామినేషన్ ఉన్నది కాబట్టే ప్రపంచ దేశాలన్నీ కూడాను చైనాని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్రిటన్ అందుకే అంత ముందుకు వచ్చి ఉదారంగా హాంకాంగ్లో ఉన్న సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు అక్కడ ఉండబుద్ది, లేకపోతే దుర్భేద్యంగా ఉంటే కనుక బ్రిటన్కి వచ్చేయచ్చు, వీ విల్ గివ్ యూ సిటిజన్షిప్ అని క్లియర్గా చెప్పింది. అందుకే చైనాకి ఒళ్ళు మండింది, మా దేశం మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామని. ఫ్రాంక్లీ స్పీకింగ్ అది దాని దేశం కాదు, బట్ ఎవరు వింటారు? అదేమో రష్యాలోనే కొంచెం భాగం మాది అన్నది, పాకిస్తాన్లో కొంచెం భాగం మాది అంటుంది, ఇండియాలో కొంచెం భాగం మాది అంటుంది. ఓవరాల్గా ఏంటంటే చైనా ఈ ఎక్స్పాండ్ అండ్ రూల్ అనేటటువంటి ఒక పాలసీని పర్ఫెక్ట్గా పట్టుకొని దాన్నే పట్టుకొని కూర్చుంది. ఇది అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే దాని ప్రాబ్లం. సో ఆ ఎక్స్పాన్షన్లో ఎవ్వరు ఎంతమంది వచ్చినా అలా కబంధ హస్తాలతో కలిపేసుకోవడమే తప్ప లాజిక్లు అక్కర్లేదు, మన పరిధి ఎంతవరకు అనేది అసలే అక్కర్లేదు. సో ఇప్పుడు ప్రస్తుతం హాంకాంగ్ మటుకు మరి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదండి ఇవాళ చిత్రం భళారవి చిత్రం. తిరిగి రేపటి చిత్రం భళారవి చిత్రంలో మరో విషయంతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ ఆర్జే వెన్నెలా సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
Sri Krishna Gari Colors of Music album nundi 1 minute music bite. శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 minute మ్యూజిక్ బైట్. చేమంతి చెప్పవి చందమామ చెప్పవి చల్లగాలి చెప్పవి సన్నజాజి చెప్పవి చేమంతి చెప్పవి పాటలోన చెప్పనా దీపి పలుకు పలకనా పదము కూర్చి తెలుపనా వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
Ah వరాలన్నీ ముంగిట వాలే, ఇలా నాకు అమ్మగా మారే. వరాలన్నీ ముంగిట వాలే, ఇలా నాకు అమ్మగా మారే. అమ్మే గుండెలోని స్వరం మాయలే, తనే నాకు ప్రాణమయ్యేలే, కంటిలోని చూపు తనేలే. అమ్మే నేరుగా జన్మయిందిలే, నొప్పినంత వరమనుకుంటూ బాధనే భరించిందే. నెత్తురంత నూనెగపోసి అమ్మే నన్ను వెలిగించే. అమ్మ అంటే హాయ్ కోవెలరా, తన చలువే చాలునులే. మరి వరములు ఎందుకులే, స్వర్గాలే ఎందుకులే, జతముంటే చాలే. తన బ్రతుకునే మరిచెనురా, మన కోసమే బ్రతికెనురా. గుండె నిండా ప్రేమే దాచెరా, అడుగడుగున నిలిచెనురా. నడకలు తనే నేర్పెనురా, దైవం చూడలేని ప్రేమరా. ఊపిరంత ఊయల చేసి నీ కులాలి పాడెనురా. అమృతాలు చూపని తీపే అమ్మ పాలు చూపెనురా. దేవుడైన అమ్మకు కొడుకేరా, అమ్మే గురువు దైవములే. అమ్మని కన్నది అమ్మేలే, స్వర్గాలే ఎందుకులే, జతముంటే చాలే. కడుపు కోత వరమనుకుందే, పేగు తెంచి బ్రతుకిచ్చిందే. అమ్మే గుండెలోని స్వరం మాయలే, తనే నాకు ప్రాణమయ్యేలే, కంటిలోని చూపు తనేలే. అమ్మే నేరుగా జన్మయ్యిందిలే, అమ్మే నేరుగా జన్మయ్యిందిలే.
Na 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 re na 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 re na ni na 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 ni na 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 re na 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 re na ni na 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 ni na na తొలిసారి తీయగా మారిపోయి నీ వలన. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయి నీ వలన.
పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, నువ్వు లేని నేనున్నాలేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, నువ్వు లేని నేనున్నాలేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, నాని 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 నా నవ్వులో నలుపుంది నిన్ను వెలచిన మనసున తెలుపుంది, ఓ తేనె ఎప్పుడు చేదే రుగదు, నీ పైన ప్రేమే తరగదు, నిదురలేని కలలలోన నిజము కావా, నువ్వు లేని నేనున్నాలేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని, నువ్వు లేని నేనున్నాలేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని. కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, కన్నీళ్ళే తొలిసారి తీయగా మారిపోయే నీ వలన, పెదవి పైన ఎరుపు రంగుకు ఎంత గర్వం, నువ్వు లేని నేనున్నాలేనని, లేనిదంటూ ఉందంటే నువ్వని.
మధు మురళి నోదవోయ్ మాధవ అనే పాట సాహిత్యం ఆచార్య తిరుమల, సంగీతం వెన్నకోట మురళీకృష్ణ, గానం డి సురేఖామూర్తి.
అనమికా బిగి కౌగిలి పదమున నాతను సాగగా మధుమురళి నోదవో మాధవ
బ్రతుకంతా ఇది నీకోసమనే పాట సాహిత్యం గంగరాజు సుశీలాదేవి, సంగీతం పివి సాయిబాబా, గానం సురేఖామూర్తి.
బ్రతుకంత ఇది నీకోసం, నా ప్రతి అడుగు నిని చేరుట కోసం, బ్రతుకంత ఇది నీకోసం, నా ప్రతి అడుగు నిను చేరుట కోసం, బ్రతుకంతా ఇది నీకోసం.
కన్నుల నిలిచి బ్రతుకంతా ఇది నీ కోసం.